It has not yet clashed into the germ. సాధారణంగా ఇప్పుడు మనం ఏదైతే కెమిస్ట్రీ అని చదువుకుంటున్నాం అది ఆల్కెమిస్ట్ దగ్గర నుంచి వచ్చినటువంటి రిజల్ట్ అని చెప్తూ ఉంటారు. ఆల్కెమీ అంటే అర్థం ఏంటి అంటే బేసిక్ మెటల్స్ ని బంగారంగా మార్చాలి అనేటటువంటి ఒక ప్రాసెస్. అది ఎంత రైతు ఎంత తక్కువ మనం ఊహించలేం కానీ ఇప్పుడు చదివిన సెంటెన్స్ ఈజ్ అన్ ఆల్కెమికల్ సెంటెన్స్. అంటే మీరు దాన్ని కనుక ఉపయోగించుకోగలిగితే కష్టం కాదు. అది చూడండి ఏం చెప్తున్నాడు, ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాష్ ఇన్ టు ద జర్మ్. మనము ఓ విత్తనాన్ని నాటుతాం, మనం ఎక్కడ పెడితే అక్కడ నాటాం, మనం అనుకూలమైనటువంటి భూమిని చూసి నాటుతాం. మనం ఆ అనుకూలమైనటువంటి భూమి ఉంది కదా అని కూడా నాటేయం, మళ్ళా దాన్ని ఏం చేస్తాం, మనం ప్యూరిఫై చేస్తాం, సంస్కారవంతంగా మార్చడం, భూమిని సంస్కరిస్తాం. మనం సంస్కరించి భూమిలో విత్తనాన్ని పెట్టాం. మనం భూమిలో విత్తనాన్ని పెట్టినంత మాత్రాన ఇట్ విల్ నాట్ స్ప్రౌట్, విత్తనం మొలకెత్తదు. ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ కావాలి దానికి. భూమిలో పెట్టిన తర్వాత ఏమేం కావాలి దానికి? నీళ్లు, సూర్యరశ్మి కావాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ, ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ ఇన్ టు ద జర్మ్, ద మాతృ పద్మ మదర్ లోటస్ హ్యాడ్ నాట్ ఎట్ స్వోలెన్. విత్తనము ఉబ్బాలి అంటే నీళ్లు కావాలి దానికి, జలతత్వం కావాలి. జలతత్వం మీరు బాగా బాగుంటుందని ఎక్కువ పోషించారనుకోండి, నాకు బాగా గుర్తు చిన్నప్పుడు మా తాతగారు ఒక చెప్తూ ఉండేవారు, ఒక రాజుగారికి నలుగురు ఆడపిల్లలు ఉండేవారు, కానీ ఆయన అందరికీ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆయనకి ఎందుకో ఒకసారి పిల్లల్ని చూడాలి అనిపించి వెళ్ళాట, వెళ్ళి పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళాట. ఏమమ్మా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అన్నట్ట ఏదో చెప్పింది ఆవిడ, ఓ వజ్రం లాగో వైఢూర్యం లాగో ప్రేమిస్తున్నాను అని ఆనందించట. సరే నేను ఇంటికి వెళ్ళాక నీకు వజ్రాలు పంపిస్తానులే అన్నట్ట. ఇంకో దగ్గరికి వెళ్ళాట, ఇలా అడిగాను వజ్రాలు అంటది అంటే నేను వజ్రాలు పంపిస్తాను అన్నాను అన్నట. అంటే ఈ అమ్మాయి అయితే నేను ముత్యాలంట నిన్ను ప్రేమిస్తున్నాను అందుట. అంటే సరే ముత్యాలు పంపిస్తాను బస్తాడు దానికే ఉందిలే అన్నట. సరే మూడో కూతురు దగ్గరికి వెళ్ళాట, ఈ రెండు చెప్పాడు. అంటే ఆయన ఇంకోటి ఏదో అడిగింది అని, మాణిక్యాలు ఏదో అంత ప్రేమిస్తున్నాను నిన్ను అని. నాలుగో కూతురు దగ్గరికి వచ్చాడు. నాలుగో కూతురు దగ్గరికి వచ్చాక ఉప్పుని ఎలా ప్రేమిస్తారు, నేను నిన్ను ఎలా ప్రేమిస్తున్నాను అని ఒళ్ళు మండిపోయింది రాజుకి. నేను హింట్ కూడా ఇచ్చాను, దానికి వజ్రాలు ఇచ్చానని, వీళ్ళకి ముత్యాలు ఇచ్చానని, వీళ్ళకేమో మాణిక్యాలు ఇచ్చానని, అదేమీ పట్టించుకోకుండా ఉప్పుతో పోలుస్తుందా నన్ను అని చెప్పి, సరేలే నీకు ఒక బస్తా ఉప్పే పంపిస్తానులే అన్నట. నేను అన్నది చిన్న కొద్దిగా ఊరుకుంది. వెళ్ళిపోయాడు రాజు. వెళ్ళిపోయాక రాణితో చెప్పాడు, ఇలా అంది చూసావా, అతనికి చిన్న కూతురికి నేను ఎంత ప్రేమించాను దాన్ని, చివరికి అది ఇలా అంది నన్ను, నేను ఎగతాళి చేసింది అని. ఏం మాట్లాడలేదా అని ఇచ్చంటే, రాణులకి తెలుసు రాజుగారితో మాట్లాడితే ఏం ప్రమాదాలు వస్తాయో. మౌనంగా ఉండిపోయింది. ఉండిపోయి ఆ రోజు రాత్రి వంట చేశాక దండి భోజనానికి అందిట. ఎందులోనూ ఉప్పు వేయలేదు ఆవిడ. ఏంటి వంట ఇలా తగలేదింది అది? సరే ఉప్పు తీసుకొచ్చింది, వేసుకున్నాడు. ఇంకొంచెం వేసుకోండి అన్నాడు. ఆహా చాలన్నాడు. అంటే ఉప్పు ఎలాంటిది, ఎంత వేసుకుంటే అవసరమో అంత వేసుకుంటేనే అద్భుతంగా ఉంటుంది. అది తక్కువ వేసినా వేస్ట్, ఎక్కువ వేసినా వేస్ట్. అంటే ఏం చెప్పిందనమాట చిన్న కూతురు, ఎంత ప్రేమించాలో అంతే ప్రేమిస్తున్నాను, ఎక్కువ లేదు తక్కువ లేదు అని. ఇక్కడ ద రే అండ్ ది వాటర్ అలా ఉండాలి, ఉప్పులాగా ఉండాలి. ఎక్కువైనా ప్రమాదమే. నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకోండి విత్తనానికి, నీళ్లు పట్టే చాలా మంచిదని చెప్పారు. నేను చదివాను సీక్రెట్ డాక్టర్లో, ఏమవుతుంది, ఎక్కుళ్ళిపోతుంది విత్తనం. లేదు రే, అసలు సూర్యుడు సవిత సూర్యశక్తి గురించి మీకేం తెలుసు మాస్టారు, మేము సూర్య విజ్ఞానం చదివాం మేము అని మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ 20-30 తెచ్చేసి ఆ విత్తనం మీద అలా పెట్టేసి పెట్టారనుకున్నా, ఏమవుతుంది, ఎండిపోతుంది. డిస్ బ్యాలెన్స్. అందుకే సమత్వం యోగ ఉచ్యతే అనేటటువంటి ఆ యోగ ప్రిన్సిపుల్లో ఈ బ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రతి సాధకుడు మర్చిపోతున్నాడు. ఐదర్ ఈ గోస్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్ ఆర్ టు దిస్ ఎక్స్ట్రీమ్. ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి, యూ డిసైడ్. మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ ఈ డెసిషన్ లో ద రే అండ్ ద మాతృపద్మ స్వోలెన్ అవటానికి కావలసినటువంటి జలతత్వము, మనం కనుక భాగవతంలో కూడా ఇదే స్టేట్మెంట్ వస్తుంది. ఇన్ అనదర్ వర్డ్ ఏం చెప్తాడు, వడపత్రకాయ నీళ్ల మీద పడుకుని ఉన్నాడు, సరే అతని నాభిలోంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యాడు, నీళ్లే నీళ్ళంతా, నారాయణ అంటే జలతత్వమే, ఆ నీళ్ళ నుంచి ఉత్పత్తి అయ్యాడు బ్రహ్మ. సృష్టించమన్నట్ట, ఎలా సృష్టిస్తాడు, వేడి లేదు ఫైర్ లేదు, అప్పుడు ఏం చేయడు, తపస్సు చేయమన్నాడు. సేమ్ ప్రిన్సిపల్, మళ్ళా అదే ద వాటర్. ఆఖరికి మనం ఏమీ తెలియకుండా చేసే పూజలో కూడా ఓ జ్యోతి వెలిగించి నీళ్లు పక్కన పెడతాం. ఎంత మెకానికల్ అయిపోయిందంటే మన సాధన, నీళ్లు పెట్టాం జ్యోతి వెలిగించాం, కానీ ఇది లేదు. ఇది మళ్ళా ఇప్పుడు ఈ యాంగిల్లో ఈ సెంటెన్స్ చదవండి, ద అవర్ హ్యాస్ నాట్ ఎట్ స్ట్రక్, ద వే హ్యాస్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ ఇన్ టు ద జర్మ్, ద మాతృపద్మ హ్యాస్ నాట్ ఎట్ స్వాలెన్. సెవెంటీన్త్ 18th century మధ్య నుంచి 19th century మిడిల్ వరకు ఓవర్ 200 ఇయర్స్ లో ద రే హ్యాడ్ నాట్ ఎట్ ఫ్లాష్డ్ అనే పదాన్ని తీసేసి మనం ఏమని చదువుకోవాలంటే ద రే హ్యాడ్ ఫ్లాష్డ్, కానీ ద రే హ్యాడ్ ఫ్లాష్డ్ బట్ వేర్ ఈస్ ద వాటర్ టు రిసీవ్ ఇట్. ఋషులు శాపం ఇచ్చిన, అనుగ్రహం ఇచ్చిన, పూర్వకాలంలో రాజులు దానం ఇచ్చిన, నీళ్లు పోసి దానం ఇచ్చేవారు. మెకానికల్ కాన్సెప్ట్స్ మిగిలిపోయేది కాల్ వీ డోంట్ నో వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ షుడ్ బి దేర్ వైల్ వీఆర్ డూయింగ్ ఇట్. మన మనస్సు ఏ విధంగా పనిచేస్తే ఈ భౌతికమైనటువంటి రిచువల్ కర్మకాండ ఫలితం ఇస్తుందో మనకి తెలియదు. నాకు బాగా గుర్తు, అలా చిచ్చి నొక్కితే ఇక్కడ ఫ్యాన్ తిరిగింది. ఒకరోజు ఎండాకాలంలో వచ్చాను నేను. ఎందుకు ఎండాకాలంలో వస్తున్నానంటే ఆ పవర్ కట్ షూర్గా ఉంటుందని నాకు తెలుసు కనుక. స్విచ్ నొక్కుతున్నాను ఫ్యాన్ తిరగటం లేదు, స్విచ్ నొక్కుతున్నాను ఫ్యాన్ తిరగటం లేదు. అదే అప్పుడు నేను చూశానే సీతాస్కర్ సొసైటీలో వాళ్ళందరూ ఉన్నారు, దేర్ ఇస్ సమ్ మ్యాజిక్ దేర్. నో మ్యాజిక్, అక్కడ మ్యాజిక్ ఏం లేదు. ఏంటి మ్యాజిక్ అక్కడ, ఈ ఫిజికల్ రిచువల్ వెనకాతల దేర్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ లింక్డ్. ఒక అద్భుతమైనటువంటి శక్తితో ఈ ఫిజికల్ కర్మకాండ లింక్ అయి ఉండాలి. మన మొత్తము కర్మకాండ ఇంద్రియాతీత స్థితికి తీసుకువెళ్లేటటువంటి కర్మకాండ, దాన్నే పంచపూజా విధానం అన్నాం. కానీ ఆ పంచపూజా విధానం మనం చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ లింకింగ్ ఇట్. ఆ లింక్, ఆ యోగము లేకపోవటం వల్ల, ఆ సంయోగం లేకపోవటం వల్ల ఏమవుతుంది, ద మాతృపద్మ హ్యాడ్ నాట్ ఎట్ స్వాలెన్. ఆ లింక్ లేదు, అది అక్కడ వెలుగుతూనే ఉంది, అక్కడ ఫ్యాన్ తిరుగుతూనే ఉంది, అంతా జరుగుతూనే ఉంది, మనం అక్కడ కూర్చోవటం లేదు. లెగ్ బీటర్ అది ఫోటో ఆ పక్కదే. సో అద్భుతమైనటువంటి సాధకుడు, క్రిస్టియన్ ఫాదరి, ఆత్మవిద్య ఉపాసకుడు అయ్యాడు. హిందుత్వ ఉపాసకుడు అని మనం అనొద్దు, ఆత్మవిద్య నేర్చుకున్నాడు. ఒక పర్టికులర్ సాధన చేస్తున్నాడు అడయార్లో ఒక మర్రి చెట్టు కింద కుండలిని జాగరణ గురించి. వాళ్ళ గురువు చెప్పిన టైం లిమిట్ ఏంటి అంటే ఇంకా 40 రోజుల సాధన అది, ఇంకా 21 రోజులు చేయాల్సి ఉంది ఆ సాధన. సడన్ గా మాస్టర్ మౌర్య ఎప్పుడు బిఫోర్ హిమ్, ఆయన ముందు ప్రత్యక్షం అయ్యాడు. నీతో అర్జెంట్ గా ఇప్పుడు వర్క్ పడిందయ్యా, సరేలే అన్నాడు. అసలు సాధన బుద్ధిగా లేదండి, నాకేం చేయాలో తెలియదు అన్నాడు. లేదు నేను చేసేస్తున్నానే మిగతా అని చెప్పి హీ డిడ్ వాట్ ఎవర్ హీ సపోజ్ టు డూ. ఆ తర్వాత ఆయన 3 పుస్తకాలు రాశాడు, అద్భుతమైన పుస్తకాలు ఇక్కడ లైబ్రరీలో ఉన్నాయి అవి. క్లియర్ వాయిన్స్ అంటే దివ్య దృష్టి, ది చక్రాస్ షట్చక్రాల యొక్క స్వరూపాల గురించి. కానీ ఆ పదం ఇక్కడ ఎందుకు నేను గుర్తు చేసుకుంటున్నాను అంటే ద మాతృ పద్మ, పద్మము అనే పదము మీకు స్పిరిచువల్ లిటరేచర్ లో తగలకుండా ఉండదు. బుద్ధిస్ట్ లిటరేచర్ కానివ్వండి, అది ముస్లిం లిటరేచర్ కానివ్వండి, క్రిస్టియన్ లిటరేచర్ కానివ్వండి, పద్మము అనే మాట వాడకుండా, లోటస్ అనే మాట వాడకుండా అసలు స్పిరిచువలిజం ఉండదు. ఎందుకు ఉండదు అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రతి బీజము కూడా అది పెద్ద అయ్యాక ఎదిగాక ఎన్ని ఆకులు వస్తాయో దాని కాండలు ఎలా ఉంటాయో మనం తెలుసుకోగలుగుతా ముందు మనకు తెలియదు. కానీ బోటనిస్ట్ వాళ్ళు సర్ డబ్ల్యూ జోన్స్ షోడ్ అని తను రాసుకుంది పేరు. దాని తర్వాత అదర్ బోటనిస్ట్ షోడ్ ఏంటి, మీరు సఫిషియంట్ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఉన్న మైక్రోస్కోప్ లో లోటస్ సీడ్ని కనుక పెట్టి చూస్తే అది పెద్ద అయ్యాక ఎగ్జాక్ట్ గా యథాతథంగా ఏ రూపం దాలుస్తుందో ఆకుల యొక్క వంపుతో సహా అందులో కనిపిస్తుంది. దే హావ్ పిక్చరైజ్ ఇట్. పేరు ఏంటంటే సర్ డబ్ల్యూ జోన్స్ షోడ్ దట్ ద సీడ్స్ ఆఫ్ ద లోటస్ కంటెయిన్ ఈవెన్ బిఫోర్ ది జర్మినేట్ పర్ఫెక్ట్లీ ఫార్మ్డ్ లీవ్ ద మినియేచర్ షేప్ ఆఫ్ వాట్ వన్ డే యాజ్ పర్ఫెక్ట్ ప్లాంట్స్ దే విల్ బికమ్. పర్ఫెక్ట్ గా ఆ లోటస్ ప్లాంట్ గ్రో అయిన తర్వాత అది ఏ విధమైనటువంటి స్వరూపాన్ని దాలుస్తుందో అది లోటస్ లో లోటస్ యొక్క సీడ్ లో ఉంటుంది అని. మన వేదాంత పరిభాషలో కూడా సెల్ఫ్ రియలైజేషన్ అంటే స్వస్వరూప జ్ఞానము అని చెప్తారు. అంటే లోటస్ సీడ్ లో స్వస్వరూప జ్ఞానము పర్ఫెక్ట్ గా ఉంది. మరి మనిషిలోనూ ఉందంటున్నారు వాళ్ళు. ఆల్ స్పిరిచువలిస్ట్ సే దిస్, ఇది తప్పు అని ఎవడు అంటలే. కానీ ఎక్కడ తప్పుతోంది, లోటస్ సీడ్ తీసుకొచ్చి పెట్టారు మీరు బాగానే ఉంది, కానీ లోటస్ సీడ్ మీద మట్టి ఉందనుకోండి, మచ్చలు ఉన్నాయనుకోండి, మాలిన్యాలు ఉన్నాయనుకోండి, అవి కూడా మ్యాగ్నిఫై అయి కనిపిస్తాయి తప్ప లోటస్ సీడ్ యొక్క ఆ స్ప్లెండర్ కనిపించదు. అది మనం చేస్తున్నటువంటి వీక్ పాయింట్. ఇంకోటి ఏంటి అంటే చాలా మంది స్పిరిచువలిస్ట్ చెప్పేది, మీరు ఇఫ్ యూ గోయింగ్ టు ద స్పేస్, వాళ్ళు చెప్పింది ఏంటి అంటే శ్వేత ద్వీపం అని చెప్తారు. అదేంటి, దాని గురించి అసలు వర్ణన ఏంటి అనేది సెకండ్ పార్ట్ లో తను చెప్తుంది. కానీ మనం దాన్ని చాలా 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 ఎత్తుకి అనుకుందాం మనం, అంటే చంద్రుడు దాటేసి శుక్రగ్రహాన్ని దాటేసి సోలార్ సిస్టమ్ ని దాటేసి ధ్రువ నక్షత్రాన్ని కూడా దాటేసి మనం వెళ్ళామనుకోండి. వెళ్తే ఈ భూమండలం యావత్తు ఆ 9 గ్రహాలు ఎగ్జాక్ట్ గా ఒక కమల పుష్పము లాగా కనిపిస్తాయి వాళ్ళు. ఎగ్జాక్ట్లీ దే విల్ బికమ్ లైక్ దట్. అంచేత బీజ రూపంలో చూసినా పద్మము కరెక్టే. వాస్తవికంగా మీరు ఆ అనంత లోకాలలోకి వెళ్ళి అక్కడి నుంచి కిందకి చూసినా కమలము అనేటటువంటి దృశ్యము కరెక్టే. ఇది కూడా కాకుండా లెడ్ బీటర్ ని నేను ఇందాక ఎందుకు గుర్తొచ్చాడు అంటే, నాకు మానసిక దృష్టిలో అంటే క్లియర్ వాయిన్స్ లో దివ్య దృష్టితో భగవంతుడు గురించి మీరు ఆలోచిస్తే, భగవంతుడు గురించి, రాముడు గురించా, కృష్ణుడు గురించా, శివుడు గురించా, క్రైస్ట్ గురించా, అల్లా గురించా, మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో మనకు అవసరం లేదు. కానీ మీరు భగవంతుడు అనే భావం ఉందే, దట్ ఫీలింగ్, దట్ సెన్సేషన్, దానితో కనుక మీరు ఆలోచిస్తే మీకు లోటస్సే వస్తుంది. ఎక్కడ లోటస్సే వస్తుంది, ఇంకోటి కూడా దివ్య దృష్టి ఉంది, మీ యొక్క మానసిక స్థాయిని అందుకోగలిగితే వాడికి అక్కడ పద్మమే కనిపిస్తుంది. అంటే భగవంతుడు గురించి మనము ఆలోచన ఎప్పుడు చేసినా దాని యొక్క స్వరూపము కమలములాగే కనిపిస్తుంది. మూడు స్థాయిల్లో కూడా, బీజ రూపంలో చూసినా, లిటరల్ గా చాలా పైకెక్కిపోయి చూసినా, లేకపోతే మీ ఆలోచనలో చూసినా. దీన్ని ఇంకో విధంగా ఏం చేయొచ్చు, బీజ రూపంలో చూసామంటే ఫ్యూచర్ ని చూస్తున్నాం అనమాట. పైకెక్కి చూస్తున్నాం, ప్రజెంట్ ని చూస్తున్నాం, వాడి మనస్సులో చూస్తున్నాం. భగవంతుడు గురించి ఆలోచన చేశాడు పాస్ట్, అంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు స్థాయిలలోనూ కూడా భగవత్ తత్వము అనేది పద్మము లాగే కనిపిస్తుంది. పద్మాన్ని కంచిన మించిన సంకేతము ఉపయోగించలేము మనం భగవంతుడి గురించి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సింబల్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంచేత ద మాతృ పద్మ హ్యాడ్ నాట్ ఫాలెన్, భగవంతుడి గురించి ఆలోచనలు స్పష్ట రూపు దాల్చలేదు. మనకి కొన్ని విచిత్రమైనటువంటి ఇన్ఎక్స్ప్లికబుల్, అంటే దాన్ని మనం ఏ విధంగానూ వివరణ ఇవ్వలేము, అది ఎందుకు అలా జరుగుతోంది అని, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనేటటువంటి దాంట్లో చెప్పుకోవచ్చు దీన్ని. కానీ మీకు దీని గురించి ఇంకా ఎక్కువ చాలా డీటెయిల్డ్గా చదవాలి అంటే వ్యాన్ డానికన్ అనేటువంటి ఒక జర్మన్ ఫిజిసిస్ట్ కమ్ మ్యూజియం కీపర్ కమ్ ట్రావెలర్ కమ్ ఎ వెరీ గుడ్ బుక్ రైటర్. చాలా బాగా తను చూసిన దాన్ని రాయగలిగేటటువంటి వాడు. 14 పుస్తకాలు రాశాడు. చివార పుస్తకం 15వ పుస్తకము, దాన్ని టైటిల్ ఆయన ఏమని పెట్టాడు అంటే అకార్డింగ్ టు ఎవిడెన్స్, సాక్ష్యాధారాలతో సహా. ఇన్ ద పీపుల్స్ కోర్ట్ అని మొదలెడతాడు పుస్తకం పేరు. అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ పుస్తకం మీరు తీస్తే మొదలెడతాడు, ప్రజల యొక్క కోర్టులో అని మొదలెడితే ఒక దైవీ శక్తి ఉన్నది. ఆ దైవీ శక్తి సృష్టి ఆది నుంచి తరతరాలుగా యుగ యుగాలుగా కాలానుకూలంగా మానవులకి ద అవర్ హ్యాస్ స్ట్రక్ హ్యాడ్ నాట్ స్ట్రక్ అని ఇందాక చదువుకున్నాం కదా. కానీ ఎప్పుడెప్పుడైతే ద అవర్ హ్యాస్ స్ట్రక్ ఆ కాలానికి కావలసినంత అది ఇచ్చింది అని నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? బికాస్ ఆఫ్ దీస్ ప్రూఫ్స్ అని ఓ లిస్ట్ ఆఫ్ ప్రూఫ్స్ ఇస్తాడు ఇంత పెద్ద పుస్తకం. అది ఎనీ హిగెన్బాథమ్స్ బుక్ స్టాల్ లో దొరుకుతుంది, తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోండి ఎవరైనా. అకార్డింగ్ టు ఎవిడెన్స్, ఆ అకార్డింగ్ టు ఎవిడెన్స్ లో చెప్పింది ఏంటో ఈ సెంటెన్స్ చదివాక చెప్తాను నేను. స్టాన్సా 2లో ఇందాక చదివింది థర్డ్ స్టాన్సా. థర్డ్ దాంట్లో ఏం చెప్పుకున్నాం మనం? అవర్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ డార్క్నెస్ అండ్ వాట్ ఈజ్ లైట్, అంటే ఏంటి, ఇంద్రియాతీత స్థితి చీకటి, ఇంద్రియాతీత స్థితి నిశ్శబ్దము, మాతృపద్మ, పద్మము భగవంతుడి యొక్క సంకేతము. అందుకే మన భగవంతులు ఎవరినైనా చూడండి పైన ఏ రూపు పెట్టినా కమలాన్ని మాత్రం గ్యారంటీగా పడేస్తారు అక్కడ. దీని తర్వాత ఫోర్త్ లైన్ చదువుతున్నాను, స్టాన్సా 2. దీనికి అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ కి ఉన్న సంబంధము చూద్దాం. హెర్ హార్ట్, హెర్ అంటే ఇక్కడ జీవాత్మ, లేకపోతే బ్రహ్మ. ఇండివిజువల్ గా తీసుకుంటే మనము, మీరు సృష్టి మొత్తాన్ని తీసుకుంటే బ్రహ్మ. హెర్ హార్ట్ హ్యాజ్ నాట్ ఇట్ ఓపెన్ ఫర్ ద వన్ రే టు ఎంటర్, టెన్స్ టు ఫాల్ యాజ్ ద 3x4 ఇంటు ద ల్యాబ్ ఆఫ్ మాయా. టెక్నికల్ గా ఇక్కడ నుంచి సీక్రెట్ డాక్టర్ యొక్క వివరణ స్టార్ట్ అవుతుంది. అసలు 3x4 హిమాలయాలలో స్వర్గారోహణ ప్రక్రియ అనేటటువంటి ఒక ప్రక్రియ కొంత విశిష్ట స్థితికి చేరుకున్నటువంటి సాధకులు చేస్తూ ఉంటారు. ఒక పాండవులే కాదు చేసింది స్వర్గారోహణ ప్రక్రియ. రంప లేకపోతే రేప, ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్, అది ఇట్ ఈస్ ఏ బుద్ధిస్ట్ టెర్మినాలజీ, బౌద్ధులకి వాడేటటువంటి ఒక మాట అది. రంప అని కొంతమంది దాన్ని ప్రొనౌన్స్ చేస్తారు, కొంతమంది రేప అంటారు. ఉదాహరణకి మిలా రేప, మన మెహర్ బాబా గారు ఆయన యొక్క అవతారమే అని ఆయనే చెప్పుకున్నారు మెహర్ బాబా గారే. రంప లోక్ సాంగ్ రంప అనే అతను 13 క్యాండిల్ లైట్స్ వెలిగించానంటాడు. అతను 13 పుస్తకాలు రాశాడు. వీళ్ళిద్దరూ స్వర్గారోహణ ప్రక్రియ అంటే ఏమిటో, ద హార్ట్ హ్యాడ్ నాట్ ఎట్ ఓపెన్ ఫర్ ద వన్ రే అంటే ఏమిటో తెలియడానికి ఉపయోగపడతాను అందుకు చెప్తున్నా వీళ్ళని. ముందు అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ చూశాక వీళ్ళ సంగతి చూద్దాం. అకార్డింగ్ టు ద ఎవిడెన్స్ లో కానీ అందులో ఒక్క సంఘటన మాత్రమే నేను మీతో ఇవాళ చర్చించదలుచుకున్నాను. ఇది సీక్రెట్ డాక్టర్ యొక్క ఓపెనింగ్ లెక్చర్ లో కూడా చెప్పాను నేను ఈ స్టోరీ. దాన్ని ఇవాళ ఇంకాస్త డీటెయిల్డ్ గా వెళ్దాం. సాధారణంగా చాలా మందికి సిరిస్ అనేటటువంటి నక్షత్రం గురించి 1910-1912 కంటే ముందు తెలియదు అని. అది కూడా యాక్చువల్ గా ఎవరు చూడలేదు దాన్ని. 1910-1912 లో ఒక ఆస్ట్రోనమర్ సిరిస్ యొక్క నక్షత్రం యొక్క గ్రహగతుల యొక్క టేబుల్ ని చూస్తూ ఉంటే అందులో ఏదో ఒక అపసవ్యత కనిపించింది. అపసవ్యత కనిపించి అతను క్యాలిక్యులేషన్ చేసి ఏమని చెప్పాడు అంటే, సుదూరంగా ఉన్నటువంటి సిరిస్ అనేటటువంటి నక్షత్రము ఒకటే కాదు, అందులో 2 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 2 నక్షత్రాలు ఒకసారి జంటగా కలిసిపోతాయి, ఒకసారి దూరం అవుతూ ఉంటాయి. దూరం అయినప్పుడు ఆ స్టార్స్ ని సిరిస్ ఏ, సిరిస్ బి అని 2 నక్షత్రాలుగా గుర్తించవచ్చు మనం. అవి రెండు వేరైపోయినప్పుడు తమ 50 సంవత్సరాలకు ఒకరోజు మాత్రమే అలా జరుగుతుంది. అది జరిగినప్పుడు సిరిస్ ఏ అనేటటువంటి నక్షత్రము చుట్టూ బి అనేటటువంటి దానిలోంచే ఉత్పత్తి అయినటువంటి ఇంకొక నక్షత్రము చాలా విచిత్ర పథములో దారిలో మార్గములో డ్యాన్స్ చేస్తుంది అన్నాడు. 1930 ఆ ప్రాంతాల్లో ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ ఇయర్ ఇట్ వాస్ ప్రూవ్డ్ కరెక్టే విడిపోతాయి కరెక్ట్ గా 50 సంవత్సరాలు. ఇది 1930 ఆర్ సో. మీరు అకార్డింగ్ టు ది ఎవిడెన్స్ ఉంటే వాడు ఫోటోగ్రాఫ్లు వేసాడు, డేట్స్ కూడా ఇచ్చాడు ఆయన అని చెప్పాడు. ఆయన సిరిస్ అనేటటువంటి నక్షత్రాన్ని ఎందుకు ఎన్నుకోవాల్సి వస్తుంది అంటే భారతదేశంలో హిమాలయాలలో ఉన్నటువంటి ఋషి కూటమి యొక్క ప్రవర్తనా విధానము సిరిస్ అనే నక్షత్రంతోనే ఉంది అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు వాళ్ళ పుస్తకాలలో. అందుకని ఈ ఉదాహరణ తీసుకుంటున్నాను నేను. రేపు ఎప్పుడైనా మనం స్పిరిచువల్ ఎస్ట్రాలజీకి వెళ్తే ఇది ఉపయోగపడుతుందని. దాన్ని ఇంకొక భాషలో డార్క్ స్టార్ అని కూడా అంటారు. అంచేత సిరిస్ అనే నక్షత్రం మన ఎర్త్ లో ముఖ్యంగా హిమాలయాలలో ఉన్నటువంటి ఋషి కూటమి యొక్క ధార్మిక ఆలోచన సరళి, లేకపోతే భారతదేశంలో కానీ భూమి మీద కానీ ఎప్పుడు ఏ విధమైనటువంటి ధర్మము ప్రవేశపెట్టాలి అనేటటువంటి నిర్ణయాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఎవరికి తెలుసు? హిమాలయాల్లో ఉన్నటువంటి ఋషి కూటమి, ముఖ్యంగా జ్వాలా కూల్ అనేటటువంటి మహర్షి తను రాసినటువంటి పుస్తకాలలో రాశాడు. ఆయన రాసిన పుస్తకాలు ఎప్పుడు రాశాడు? 1930 ఆ ప్రాంతాల్లో రాశాడు. ఎరిక్ వ్యాన్ డానికన్, ఈ భగవంతుడు ఉన్నాడా లేదా ఈ దేవతలు ఉన్నారా లేదా అనే తన రీసెర్చ్ చేస్తూ ఆఫ్రికాలో ఒక అడవిలోకి వెళ్ళాడు. ఆఫ్రికాలోని ఒక అడవిలోకి వెళ్తే అక్కడ బట్టలు కూడా ధరించని ఒక జాతి అబోరిజినల్ ట్రైబ్ అని రాస్తాడు ఆయన. క్యానిబాల్స్, బట్టలు కూడా లేకుండా సంచరించేటటువంటి జాతి, భాష లేనటువంటి జాతి, వ్రాత లేనటువంటి జాతి ఒకటి ఈయన కనిపించింది. సరే ధైర్యం చేసి లోపలికి వెళ్ళాక అందరూ చెప్తూనే ఉన్నారు దీనికి చాలా ప్రమాదం అని. కానీ ఈయన అంత సాహసం చేసి ఎందుకు వెళ్ళాడు ఆ జాతి దగ్గరికి అంటే ఆ బయట ఉన్నట్టు వస్తున్నటువంటి వార్తల్లో ఆఫ్రికాలో 50 సంవత్సరాలకి ఆ జాతి వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు 50 సంవత్సరాలకే ఒకసారి చేస్తారు ఆ డ్యాన్స్ అంటే ఈయనకి డౌట్ వచ్చింది. సిరిస్ కి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి ధైర్యం చేసి వెళ్ళాడు. ధైర్య సాహస లక్ష్మి వాళ్ళు కూడా ఈయన ఏం అనలేదు, సరే రానిచ్చాను. ఈయన క్యాలిక్యులేషన్స్ అవి వేసి చూసుకుని ఆ సిరిస్ నక్షత్రం నుంచి బి అనే నక్షత్రం వేరయ్యి ఎప్పుడు తన డ్యాన్స్ మొదలెడుతుందో దానికి 2-3 రోజులు ముందు వెళ్ళాడు. వెళ్తే అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకుట? వాళ్ళకి తెలుసు ఎల్లుండి మేము డ్యాన్స్ చేయబోతున్నాం అని. సరే ఇది ఎన్నాళ్ళ బట్టి మీ కబీలా అంటే మీ ట్రైబ్ లో ఉంది ఇది, ఈ డ్యాన్స్ అంటే ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ అన్నట్టు మాకు తెలియదు ఎప్పటి నుంచి చేస్తున్నాము, ఇది మా రూల్ అంతే. రాబోయే తరాలలో కూడా ఎప్పుడు ఎవరు ఏ డ్యాన్స్ ఈ డ్యాన్స్ ఎలా చేయాలో అన్నది అడుగో ఆ టాబ్లెట్ మీద ఉందని ఆ టాబ్లెట్ యొక్క ఫోటో అందులో వేశాడు. రిపిక్షన్ ఆఫ్ ద సిరీస్ సైకిల్, 50 సంవత్సరాలకు వచ్చేది అక్కడ ఉంది. అక్కడ ఈయన ఎదర్వే స్టోన్ మీద ఎంగ్రేజ్ చేసి. కానీ అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళెవరూ బట్టలేసుకోరు, మగ్న జాతది. కానీ డ్యాన్స్ చేసేటటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తాటాకులతో వేసినటువంటి ఒక డ్రెస్ వేసుకుంటారు. ఆ డ్రెస్ వేసుకుంటే ఎస్ట్రోనాట్స్ ఏ విధమైనటువంటి డ్రెస్ వేసుకుంటారో అదే డ్రెస్. హౌ డూ దే నో ఇట్? భాష లేదు, లిపి లేదు, మనుషులను తినేసేవాళ్ళు. సిరిస్ నక్షత్రము కరెక్ట్ గా 50 సంవత్సరాలు వేరవుతే ఆ బి అనే నక్షత్రం ఎలా డ్యాన్స్ చేస్తుందో అదే డ్యాన్స్ వాళ్ళు చేస్తారు. ఎప్పటి నుంచి తెలియచేవాళ్ళకి అది కూడా లెక్క చూసుకోండి అంటే 200 గీతలు అక్కడ ఉన్నాయి ఆయనకి. అంటే 200 x 50 చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇంకా ఎంతవరకు వెళ్తారు వీడియోను. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆధ్యాత్మిక సాధనలో భౌతికమైనటువంటి జ్ఞానాన్ని మనం ఉపయోగించము. జ్ఞానాన్ని సంపాదించటానికి సాధన చేయటానికి ఫిజికల్ అంటే ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి భాష, ఇక్కడ మనం ఉపయోగిస్తున్నటువంటి సంకేతాలు ఉపయోగిస్తాము. ఉపయోగిస్తే ఏమవుతుంది? అది మర్చిపోతాం. అది ఇక్కడ చెప్పేది, హెర్ హార్ట్ హ్యాడ్ నాట్ ఎట్ ఓపెన్డ్ ఫర్ ద వన్ రే టు ఎంటర్. ఇంచేత ఆ ఒక్క రే, ఆ ఒక్క కిరణము కనుక కిందకి పడితే, ఇప్పుడు కిరణము అనే పదానికి ఒక్కొక్కళ్ళు రకరకాలైనటువంటి మీనింగ్స్ ఇస్తారు. జిగ్మర్ మెడికల్ ఇన్స్టిట్యూట్ పాండిచేరిలో ఉంది, 86-87 లో అక్కడ మెడికల్ కాన్ఫరెన్స్ జరిగింది, ఇంటర్నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్. అక్కడ అమెరికన్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఒక ప్రజెంట్ చేశారు. ఆ వీడియో టేప్ అమలాపురంలో రామ జోగేశ్వరరావు గారని ఒక జువాలజీ బోటనీ ఆయన లెక్చరర్, ఆయన దగ్గర ఉంది ఆ టేప్. ఆ టేప్లో వాళ్ళు ఏం చేశారు, కొంతమంది పిల్లలు పుట్టేటప్పుడు కంప్లీట్లీ డార్కెన్ చేసేసి వీడియో టేప్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే సడన్ గా ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఎక్కడో మధ్య నుంచి ఒక వైట్ వే వచ్చి కరెక్ట్ గా 33 degrees వెనక్కి వంగి బాలుడి శిరస్సును తాకడం 11 cases లో గమనించారు వాళ్ళు. 86 లో ఆయన టేప్ లో ఏం చెప్పాడు అంటే, వీఆర్ ట్రైయింగ్, వీఆర్ ఆస్క్డ్, మరి అప్పుడు ఫోటోగ్రాఫ్ తీయాలి కదా బర్త్ అవుతున్నప్పుడు, అంతేత మేము పెర్మిషన్ అడిగాము మదర్స్ని, అది ఇంకా కన్ఫర్మ్ అవుతే ఏమవుతుంది, ద హార్ట్ హ్యాడ్ నాట్ ఎట్ ఓపెన్డ్ ఫర్ ద వన్ రే టు ఎంటర్. ఆ వన్ రే ఎంటర్ అవుతుంది, జీవాత్మ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయింది, బాగానే ఉంది, ఎంటర్ అయ్యాక ఏమవుతుందని, దెన్ టు ఫాల్ యాజ్ 3x4 ఇన్ ద ల్యాబ్ ఆఫ్ మాయా. మాయా అంటే ఇల్యూజన్. ఒక్కసారి మనం ఆ రే ఎప్పుడైతే 3x4 మారుతుందో, మొత్తము ఆ జ్ఞానము కానీ ఆ వివేచన కానీ మనం మర్చిపోతాం. మర్చిపోయి ఏమవుతుంది, వీ ఎంటర్ ఇన్ టు ద ల్యాబ్ ఆఫ్ మాయా. మీకు గుర్తుంటే 4 ఒక స్క్వేర్ వేసి పైన ఒక ట్రయాంగిల్ వేశాను నేను, పోతుంది అంటే పోలేదు మాట్లాడుకుంటున్నాం మనం. ఎన్ని వేల వర్డ్స్ బ్రెయిన్ లో ఉంటాయి మన బ్రెయిన్ లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వర్డ్స్ ఉన్నాయి, తెలుగు లాంగ్వేజ్ లో వర్డ్స్ ఉన్నాయి, హిందీ లాంగ్వేజ్ లో వర్డ్స్ ఉన్నాయి, సిక్కిం దక్షిణలోని వర్డ్స్ ఉన్నాయి, ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతిలో తెలియనటువంటి వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలలో వర్డ్స్ దీని నిండా ఉన్నాయి. సర్వజ్ఞత్వం ఏ వర్డ్ అయినా వాడచ్చు, కానీ వాడే క్షణం నేను ఇట్ హెస్ కమ్ డౌన్ వ్యక్తం అయిపోయింది అంటే మిగతా ఏమయ్యాయి, జ్యూజులో లేదు కదా, అది మాయా. అంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఈ మాయని దాటడానికి సాధన చేసేటటువంటి పోలీసులు చేస్తారు,
మాయని సాధనతో చేయలేము, మీరు దాచలేరు. దానికే ఒక ఫిలాసఫర్, నాకు పేరు గుర్తులేదు ఆ ఫిలాసఫర్ పేరు, కానీ సాధన గురించి అతను వ్యంగ్యంగా అతను పెట్టిన జాతి పెన్నాక్ష సాధన గురించి ఒక విషయం చెప్పాడు ఆయన. 100% కరెక్టే చెప్పాడు, కానీ అది చెప్పాను కనుక మీరు సాధన మానేశారనుకోండి, మీరు మానేసిన పాపం ఉండేదంతా నాకు తెలుస్తుంది. అంటే మీరు సాధనను మానకండి. ఎందుకు మానకూడదో చెప్తాను నేను. ఏంటంటే అక్కడ ఒక అమావాస్య రోజు ఆరు చీకటి నాడు ఒక చీకటి గదిలో, అందులో ఎలాంటి గదిది, లోపలంతా నల్లటి తారం పూసారు. ఆ నల్లటి తారం పూసిన గదిలో ఉడికి నిండా తారం పూసుకుని నల్లటి బట్టలు వేసుకున్న సాధకుడు ఎంటర్ అయ్యాట. ఎందుకు ఎంటర్ అయ్యేటోడు, నల్ల పిల్లిని వెతకటానికి. ఇంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత వాడు వాడే మాట అది గందరగోళం చేస్తుంది. ఎటువంటి నల్లపిల్లి, అక్కడ లేని నల్లపిల్లిని వెతుకున్నట్టు. ఇది సాధన అంటే అన్నాడు. ఎందుకు అలా అన్నాడు, అక్కడ లేని నల్లపిల్లిని అంటే, ద మొమెంట్ మీరు వ్యక్త స్థితిలోకి వచ్చేసారనుకోండి, వ్యక్తమైన మరుక్షణము ఆ లక్షణాలన్నీ పోయేదానికి. ఏ లక్షణాలు, ఆ సర్వజ్ఞత్వము, ఆల్ పర్వేడింగ్, ఆల్ గోయింగ్, ఎట్సెట్సెట్, ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెజెంట్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి, అది ఈ త్రీలో ఉంటుంది. ఈ త్రీ కాస్త ఎప్పుడైతే నాలుగుగా మారుతుందో, దీన్ని మనం వాక్ రూపంలో చెప్పుకున్నప్పుడు నాలుగు రకాలుగా చెప్పుకున్నాం, వైఖరి, మధ్యమ, పశ్యంతి, పర. మధ్యమ, పశ్యంతి, పర ఈ మూడు స్థితుల్లో, ఈ మూడు స్థితుల్లో మీరు ఎక్కడైనా ఉండండి, దేర్ నో ప్రాబ్లం, దేర్ నో కాంట్రడిక్షన్, అన్ని ఒకదాంట్లో ఒకటి లింక్ అప్ అయిపోతాయి. కానీ ఒకసారి అది వైఖరి స్థితికి వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మీరు చేయగలిగింది అనేది యాక్ట్ చూపించేది, అక్కడ ఇరుక్కుపోతాం, అక్కడ ఈ నాలుగులో ఇరుక్కుపోతాం. అది ఇక్కడ సెంటెన్స్, యాజ్ ద త్రీ ఇంటూ ద ఫోర్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ మాయా అని చెప్తూ, సాధారణంగా ఈ 3x4కి మనకి భగవద్గీతలో వచ్చేటటువంటి ఉదాహరణ ఏంటి అంటే 15వ అధ్యాయం. 15వ అధ్యాయానికి ఉన్న అనేక సింబాలిజమ్స్ లో ఒక సింబాలిజం ఏంటి అంటే తలకిందుడి చెట్టు, రివర్స్ ట్రీ. ఏంటి అక్కడ రివర్స్ ట్రీ, వేళ్ళు పైన ఉన్నాయి, మధ్యన కాండం ఉంది, ఇంకా లీవ్స్ అనంతంగా మీరు ఇష్టం ఎంతైనా పెంచుకోండి, సంసారం అంతా కూడా ఆ లీవ్స్ అన్నాడు, ఆ కాండాలి అన్నాడు. దీన్ని ఇంకా సింపుల్ గా మనం గుర్తుంచుకోవాల్సంటే, రోజు మనం తాగేటటువంటి టీ ఉందే, దాన్ని మీరు గుర్తు చేసుకుని టీ తాగుతున్నప్పుడు ఈ సాధన చాలా బాగా చేయొచ్చు. అసలు టీ తాగకుండా మనం ఏ పని మొదలెట్లేం కానీ జపం చేసుకోవాలన్నా కూడా ముందు ఒకప్పు టీ తాగితే కానీ కూర్చోలేము. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, నా సంగతి చెప్తున్నా నేను. కానీ టీఈఏ టీని థాట్, ఎనర్జీ అండ్ యాక్షన్స్ గా మీరు ఉపయోగించండి. థాట్, బయటికి ఏదైనా ఒక యాక్షన్ జరగాలి అంటే ముందు ఒక ఆలోచన ఉండాలి. దానికి ఆలోచన ఉన్నంత మాత్రాన సరిపోదు, ఆ ఆలోచన వెనకాతల ఎనర్జీ మీరు పెట్టాలి, శక్తి మీరు పెట్టాలి దానికి. శక్తి పెట్టని ఆలోచన చనిపోయిన ఆలోచనే, స్టిల్ బాన్ చైల్డ్ అంటుంది యానిబెస్ అంటే. ఎ థాట్ వితౌట్ ఎనర్జీ ఈజ్ ఎ స్టిల్ బాన్ చైల్డ్, అండ్ ఎ థాట్ అండ్ ఎనర్జీ వితౌట్ యాక్షన్ ఈజ్ ఎ లేమ్ చైల్డ్ అంటుంది యానిబెస్ అంటే. కుంటిదండి, శక్తి ఉపయోగించాం మనం, ఆలోచనలు వచ్చాయి, అది మనకి వేరు. ఆ వేరు నుంచి కొంత శక్తి వచ్చింది, ఆ శక్తి నుంచి రకరకాలైనటువంటి యాక్షన్స్ వచ్చాయి. ఆలోచన ఒకటి అంటున్నారు మీరు, శక్తి ఈజ్ అఫ్ కోర్స్ వన్. అలాంటప్పుడు రకరకాలైనటువంటి యాక్షన్స్ ఎలా వస్తాయి అనేది క్వశ్చన్ వస్తే, ఆకలిచ్చింది, ఇట్స్ సింపుల్ థాట్, వండుకోవాలి, దానికి కావాల్సిన శక్తి ఉంది, సరిపోయింది. ఇంకా వండుకోవటానికి ఎన్ని కావాలి మీకు యాక్షన్స్ లో, దేవునికి తెలియాలి మీరు ఏం వండుకుంటున్నారో దాన్ని బట్టి కదా. అంచేత రూట్స్ ఎనర్జీ యాక్షన్, తలకిందుల వృక్షంగా ఉన్నాము మనం.
ఇక్కడ ద రూట్స్ గురించి మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు నేను చెప్పిన విధానం ఉందే, దీనికి భగవద్గీత పెట్టిన పేరు ఏంటంటే పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఈ ప్రాసెస్ ని మీరు కాస్త జాగ్రత్తగా మననం చేసుకుంటే, ఎటు వచ్చి రూట్స్, కాండ, బ్రాంచెస్ అనే మాట వాడకుండా భౌతికమైనటువంటి పూజా విధానము, ఆ పూజా విధానము ద్వారా భగవంతుని యొక్క ఉపాస్య మూర్తిలోకి వెళ్ళి ఆ మూర్తి వెనకాతలున్నటువంటి భావనలోకి మీరు వెళ్ళగలగటము అనే ప్రాసెస్ మీరు పట్టుకోగలిగితే. ఎలా పట్టుకోవచ్చు? చేస్తున్నారు మనం. ఎటొచ్చి ఏంటంటే, ఎప్పుడు కూడా ఓ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, ఓ అద్భుతమైనటువంటి మెడిటేటర్, అతను మెడిటేషనే చేస్తున్నాడు. ఏ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ మెడిటేషనే చేస్తున్నాడు. అంతెందుకు ఏ సక్సెస్ఫుల్ క్రికెటర్, ఎనీ మ్యాన్ హూ ఈజ్ సక్సెస్ఫుల్. అందుకే శ్రీకృష్ణుడు ఆ ఛాన్స్ వదులుకోకుండా ఎక్కడ ఎక్కడ సక్సెస్ ఉంటే అక్కడక్కడ నేనున్నాను అన్నాడు. యజ్జత్ విభూతి మత్స్ ఎక్కడెక్కడ విభూతి ఉందంటే ఎక్కడెక్కడ సక్సెస్ ఉంటే అక్కడక్కడ నేనే ఉన్నానన్నాడు. అన్ఫార్చునేట్ గా ఏంటంటే, ఆ సక్సెస్ పొందటానికి మనం ఏ శ్రమ పడతామో అదే శ్రమ ఈ సక్సెస్ పొందటానికి పడితే పురుషోత్తమ ప్రాప్తిలోకి వెళ్తాం. దాన్నే ఈ స్టాండ్లో ఏం రాసిరుతుంది, ద సెవెన్ వర్ నాట్ ఎట్ బోర్న్ ఫ్రమ్ ద వెబ్ ఆఫ్ లైఫ్, డార్క్నెస్ అలోన్ వాజ్ ఫాదర్ మదర్ స్వభావాత్, అండ్ స్వభావాత్ వాజ్ ఇన్ డార్క్నెస్. మన ఎంటైర్ సోలార్ సిస్టమ్ యొక్క క్రియేషన్ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. తమాషా న్యూమరాలజీ ప్రకారం కూడా సెకండ్ స్టాన్జాలో ఫిఫ్త్ లైన్ అది. సెకండ్ రే అంటే విజ్డమ్ రే అని చెప్పుకున్నాం మనం, ప్రజ్ఞ అని చెప్పుకున్నాం. ఐదు అంటే నాలెడ్జ్ అని చెప్పుకున్నాం. మరి ప్రజ్ఞకి నాలెడ్జ్కి తేడా ఏంటి అన్నది క్వశ్చన్. ఫైవ్ గోస్ టు సెవెన్, టూ, ఇవి రెండు కలిసి సెవెన్ అవుతాయి. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూడండి. సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాం మనం, ముందు భయపడతాం అంటాం. మన ఫ్రెండో అవడో ఏం భయం లేదు, నేనున్నాను కదా పక్కన అంటాడు. ఏ ముందే చూస్తూ ఉండాలి, హ్యాండిల్ ఇలా పట్టుకోవాలి, నువ్వు ప్యాడిల్ తొక్కుతూ ఉండాలి, నేను నేను వెనకాసనే ఉంటాను, ముందే చూస్తూ ఉండాలి సుమా అని చెప్తాడు వీడు. మనం ముందు చూడం, కాలు వైపు దాని వైపు అంటే నా ఎక్స్పీరియన్స్ సమాధానం పడతాం. నాకు ఇప్పటికీ ఆ మోకాలు ఎక్కుంది, నేర్చుకుంటున్నప్పుడు పడింది ఎలంకాలు మోకాలు చెప్పి ఇప్పటికీ ఇప్పే ఇప్పే టికెట్ అన్నాడు. నేను ముందుకు చూడమంటే కాలువే కింద చూస్తున్నావురా అని. దిస్ ప్రాసెస్ ఉంది ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఏమవుతుంది, నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఐదారుగురు ఫ్రెండ్స్ వస్తారు, ఫలానా సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఆ సినిమాయా ఆ హీరో నాకు నచ్చలేదంటే అన్ఫార్చునేట్లీ నా ఫ్రెండ్కి వాడు చాలా ఇష్టం, కొట్టేసుకుంటున్నా ఇతను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకేముంది, ఇంకా కొట్టుకోవటమే తర్వాత అంటే దెబ్బలాడుకోలేదు, వెర్బల్ ఫైట్ జరిగిపోతుంది, కానీ గబుక్కుని ప్యాడల్ మీద కాలు పెట్టా ఎక్కేసాను, నాకు చేసి తొక్కేస్తున్నాం. ఈ డిఫరెన్స్ ఉందే. ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ నాలెడ్జ్. నేర్చేసుకున్న తర్వాత అది మీ స్వభావాత్, సహజ స్వభావంగా మారిపోవటము ప్రజ్ఞ. ఇప్పుడు ఈ సెంటెన్స్ బాగా చదువుతున్నాను చూడండి. ద సెవెన్, సెవెన్ అంటే అర్థం ఏంటి, నాలెడ్జ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇన్ టు ప్రజ్ఞ. మన మొత్తము సృష్టి రహస్యము, వెదర్ అది ఒక కుక్క కానివ్వండి, ఒక బీజం కానివ్వండి, ఒక మనిషి కానివ్వండి, ఒక ప్లానెట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇదే ప్రాసెస్. ఏంటా ప్రాసెస్? ఫైవ్ బికమింగ్ సెవెన్ బై యూజింగ్ టూ. ద సెవెన్ వర్ నాట్ ఎట్ బోర్న్, ఇంకా సృష్టి జరగలేదు. నేను చెప్పాను కదా అది, మీరు మళ్ళీ అది మర్చిపోతారేమో గుర్తు చేసుకోండి. ఈ గందరగోళం అంతా సెకండ్ స్టాన్జా. నాలుగున్నరకి అలారం పెట్టాం, అలారం కొట్టింది, యాజ్ యూజువల్ అలారం నొక్కేసాం మనం, మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. కానీ లోపల పీకుతోంది, అలారం కొట్టింది, నేను లేవాలి అని. అంటే నిద్రపోయావా పోలేదా అన్న స్థితిలో ఉన్నాం మనం. ఆ స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది మర్చిపోతే కష్టం మళ్ళా మనం. ఫస్ట్ స్టాన్జా డీప్ స్లీప్, సెకండ్ స్టాన్జా మొత్తం ఇప్పుడు మనం చదువుతున్నది అవునా కాదా, స్లీప్ అవునా కాదా అనే స్థితిలో ఉన్నాం మనం. ద సెవెన్ were not yet born from the web of life. ఈ వెబ్ ఆఫ్ లైఫ్ అనేక రకాలుగా మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ప్రస్తుతానికి రెండు అర్థాలు తీసుకుందాం. ఒకటి ద సన్, ద ఫిజికల్ సన్. రెండోది అవర్ ఓన్ జీవాత్మ, ద స్పిరిచువల్ సన్. ఇది ద వెబ్ ఆఫ్ లైఫ్. ఈ స్పిరిచువల్ సన్ ఇంకా బాన్ కాలేదు. అంటే ఏంటి, ఇంకా నేనున్నాను, నేను నిద్రలేచాను అని ఇంకా ఐ కాన్షియస్నెస్ రాలేదు. ఇక్కడ మళ్ళా మనం అకార్డింగ్ టు ఎవిడెన్స్ కి వెళ్లాల్సి వస్తుంది. అందుకోసమే అసలు ఆ ఉదాహరణ తీసుకున్నాను నేను. స్వర్గారోహణ జరుగుతోంది, పంచపాండవులు ద్రౌపది వెళ్తున్నారు. సరే, ముందు ద్రౌపది పడింది, తర్వాత నకులుడు సహదేవుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడుతూ వస్తున్నారు. ధర్మరాజు తనకి ధోరణిలో తన వెనక్కి తిరిగి చూడకుండా కారణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. వీడిందుకు పడిపోయాడు, వీడిందుకు పడిపోయాడు, వాడిందుకు పడిపోయాడు అని. చివరి వరకు కూడా తమాష ఏంటి అంటే ఒక కుక్క వస్తుంది ధర్మరాజు వెంట. కుక్క అనేది ఒకటి ఫెయిత్, నమ్మకానికి సింబాలిజం. మన వేదిక లిటరేచర్లో నమ్మకానికే కాకుండా అది టైంకి కూడా సంకేతం. నమ్మకానికి కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మదర్ ని ఒకసారి, పాండిచ్చేరి మదర్ ఒకసారి కొంతమంది సాధకులు వాట్ మెడిసిన్ షుడ్ బి టేక్ అని అడిగారట. అలోపతియా, హోమియోపతియా, ఆయుర్వేదయా, యునానియా అని ఏదో అడిగారట. వాట్ ఎవర్ మే బి ద ఫ్యాషన్ ఆఫ్ దట్ డే అందిట. ఆ మాట చాలా తమాషా అన్నమాట. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మెడికల్ సిస్టమ్కి వ్యాధి పెరుగుతుంది. ఆ రోజు ఏ ఫ్యాషన్ అవుతే అది వాడండి. ద మెడిసిన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, కాలం, ద టైం. అది కూడా కుక్కదే సంకేతం. వేదాలకి అదే సంకేతం, ధర్మానికి కూడా అదే సంకేతం. కుక్క అనేది మనం చాలా అలా తీసేస్తాం కానీ ద థాట్, లేకపోతే ద రూట్ బిహైండ్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఇందాక పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి, మెడిటేషన్ గురించి ఆలోచించాం కదా. రూట్స్, రూట్స్ నుంచి కాండ, కాండ నుంచి సారీ బ్రాంచెస్, బ్రాంచెస్ నుంచి రూట్ కాండము, కాండం నుంచి రూట్. ఇది ప్రాసెస్ మీరు అలవాటు చేసుకుంటే కుక్కలోంచి మీరు కాలంలోకి వెళ్ళి కాలభైరవంలోకి, కాలభైరవం నుంచి వేదాల్లోకి వెళ్ళి, వేదాల నుంచి ధర్మంలోకి వెళ్ళిపోతారు. అందుకే స్వర్గారోహణ ప్రక్రియలో కుక్క వెంటనే ఉన్నప్పుడు చివరికి ఏమవుతుంది, ఆ కుక్క ధర్మరాజుగా మారుతుంది. ధర్మరాజుగా మారి తను సరే సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్ళిపోతుంది. ధర్మానికి తీసుకెళ్ళిపోతున్నప్పుడు భగవద్గీతలో ధర్మం గురించి, జ్ఞానము గురించి చెప్తో, నెంబర్ 5 గురించి చెప్తో, 4 అధ్యాయంలో జ్ఞాన యోగంలో, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం. వివస్వతుడికి, సూర్యుడికి నేను మొట్టమొదటి చెప్పాను ఈ యోగాన్ని. సకాలేన మహత యోగో నిష్ట పరంతప అని తన బాధ ఏదో తను పడతాడు జగద్గురు. కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ 7 అనే పదానికి పురుష సూక్తంలో ఈ పృథ్వీ ఏర్పడుతున్నప్పుడు త్రిసప్తి సమిధ కృత, 3 ఏళ్ళు 21 సమిధలను దేవతలు ఉపయోగించి ఈ ప్రపంచాన్ని సృష్టించారు. ఈ 3 ఋతువులు అవంతా వచ్చాయి అని చెప్తాడు. సిరిస్ అనే నక్షత్రానికి, కుక్కకి, ఈ 7 అనే సంఖ్యకి ఉన్నటువంటి సంబంధాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు దీని మీద మెడిటేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటి అక్కడ ప్రాసెస్? పృథ్వీ మీదకి సూర్యుడు నుంచి 7 కిరణాలు వస్తున్నాయి. ఆ 7 కిరణాల యొక్క స్పందన మాత్రమే మన జీవితాలు. ఆ 7 రంగులు వైలెట్ నుంచి రెడ్ వరకు, ఆ 7 రంగులు లేకపోతే గుడ్డి వాళ్ళనే మనం, చీకటి వచ్చేస్తుంది. ద 7 వర్ నాట్ ఎట్ బోర్న్ ఫ్రమ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. సూర్యుడు నుంచి ఇంకా ఆ 7 రంగులు రాలేదు, ఇంకా చీకటిగానే ఉంది. ఆ 7 నుంచి ఒకటి మన దగ్గరికి వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్త అయినండి. చిన్న నుంచి వెళ్దాం, పృథ్వీ మీద నుంచి 7 కలర్స్, సూర్యుడిలో వైట్ కలర్ గా ఒకటి అయిపోయింది. ఈ ఒకటి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్క సింగిల్ వైట్ రే సప్తఋషి మండలం నుంచి వస్తుంది. సప్తఋషి మండలంలో ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సప్తఋషి మండలంలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ 7 నక్షత్రాల నుంచి ఏదో ఒక నక్షత్రం నుంచి ఆ ఒక్క కిరణము సూర్యుడిలోకి వస్తుంది. కానీ సప్తఋషి మండలం నుంచి వచ్చేటటువంటి ఒక నక్షత్రం నుంచి వచ్చేటటువంటి ఒక కిరణము ఓకే, కానీ ఇంకా ఆరు ఉన్నాయి కదా అక్కడ, ఆ మిగతా ఆరింటికి కూడా ధ్రువుల్లోంచి ఏడు కిరణాలు వస్తాయి. అంటే ధ్రువుల్లోంచి వచ్చేటటువంటి ఏడు కిరణాలు సప్తఋషి మండలం స్వీకరించి అందులోంచి ఒక కిరణాన్ని సూర్యుడి మీదకి పంపిస్తే సూర్యుడు మన దగ్గరికి ఒకటి పంపిస్తాడు. మన నాలెడ్జ్, మన ఋషులు, మన సీక్రెట్ డాక్టర్ యొక్క నాలెడ్జ్ తో పోల్చి చూసుకుంటే ఏ స్థాయిలో ఉన్నామో మీరు కంపేర్ చేసుకుందాం. మనం అందుకు ఈ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసింది నేను, అక్కడితో కథ ఆగిపోలే. ధ్రువుడు దగ్గరికి సిరీస్ నక్షత్రం నుంచి ఏడు వస్తాయి. ఆ మహానుభావుడు ఒకటి పంపిస్తాడు. ఇది గందరగోళం మొత్తం. ఈ గందరగోళాన్ని సింపుల్ గా బోర్డు మీద వేసి చూద్దాం, కథ కలిసి చూస్తే బాగుంది. బట్ ఎనీవే విజువలైజ్ చేద్దాం కలర్ని. Darkness alone was the father, mother, Swabhavat. And Swabhavat was in darkness. Swabhavat, అనేటటువంటి పదము చాలా అద్భుతమైనటువంటి పదం. ఇంకా వాడి స్వభావమే అంత చాలా సింపుల్ గా పెంచిస్తాం. కానీ ఇంత సింపుల్ గా నోబెల్ ప్రైజ్ వచ్చింది తీర్చినందుకు. నేను క్లాస్ లో చెప్పాను నేను మీకు ప్రయర్ క్లాసెస్ లో, ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇస్ కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్ అని అందరూ బుర్రలు గోడకేసి బదలగొట్టుకుంటూ ఉంటే ఐన్స్టీన్ ఈ పదం ఉపయోగించాడు. ఇట్ ఈజ్ ఇట్స్ నేచర్. దాని స్వభావం అంతా ఇట్ ఇస్ కాన్స్టెంట్ ఏముందన్నాడు. నోబెల్ ప్రైజ్ వచ్చింది చూసుకోండి మరి ఆ పదంలో ఉన్నటువంటి గొప్పతనం. అంతేత ద సెవెన్ వర్ నాట్ ఎట్ బోర్న్ ఫ్రమ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. వెబ్ ఆఫ్ లైఫ్ అంటే అవర్ ఓన్ కాన్షియస్నెస్. ఈ అవర్ ఓన్ కాన్షియస్నెస్ లో మనకు వచ్చే ఏడు కిరణాలు ఏంటి? ఈ ఐదు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి మనస్సు, బుద్ధి, ఇవి రాలే. నిద్రాస్థితి గురించి చెప్పుకుంటున్నాం కదా. డార్క్నెస్ అలోన్ వాజ్, చీకటే ఉంది. అండ్ ఇది చీకటి ఉందా? చీకటితో పాటు స్వభావం ఉంది. బీజంలో కాకర విత్తనం కాకరలాగా ఉంటుంది, మరి విత్తనం మరిలాగా ఉంటుంది, గులాబీ గులాబీలాగా ఉంటుంది. స్వభావం ఉంది అక్కడ, అది మారలేదు. అది ఆ చీకట్లో. అంచేత ద సెవెన్ వర్ నాట్ ఎట్ బోర్న్ ఫ్రమ్ ద వెబ్ ఆఫ్ లైఫ్. డార్క్నెస్ అలోన్ వాజ్ ఫాదర్ మదర్ స్వభావాత్, అండ్ స్వభావాత్ వాజ్ ఇన్ డార్క్నెస్. లాస్ట్ సెకండ్ స్టాండ్రాలో లాస్ట్ లైన్ దీస్ టూ ఆర్ ద జర్మ్ అండ్ ద జర్మ్ ఈజ్ వన్ దీస్ టూ ఏంటి దీస్ టూ డార్క్నెస్ అండ్ లైట్ గాయత్రి మంత్రానికి గాయత్రి మంత్రాన్ని ఒక పోల్ అనుకుంటే ఆ పోల్ యొక్క రెండో చివర ఉంది తత్ సవితవ వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఒక పోల్ ఆ పోల్ కి ఆపోజిట్ ఎండ్లో ఉండేది ఏంటి అంటే అసతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ అసతోమా సద్గమయ సత్ ఎగ్జిస్టెన్స్ ఉనికి సత్ చిత్ ఆనంద్ అని మూడు పేర్లు చెప్తాం మనం కాన్షియస్నెస్ కి ఈ సత్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ డార్క్నెస్ అండ్ లైట్ ఎలా ఒక ఫ్రెంచి భాష మీకు వచ్చినా అని మనం అడిగాం అనుకోండి రాదు అంటాం వచ్చిన వాళ్ళు ఉంటే వచ్చినని చెప్తారనుకోండి అఫ్కోర్స్ ఐ డోంట్ నో అలాగే జర్మనీ భాష వచ్చా రాదు తెలుగు వచ్చా వచ్చు అంటే ఈవెన్ ఇన్ దిస్ డార్క్నెస్ ఆఫ్ నాట్ నోయింగ్ దట్ ఐ డోంట్ నో అనేటటువంటి లైట్ ఉంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి అప్పుడు దీస్ టూ ఆర్ ద జర్మ్ అనే పదానికి ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళగలం అంటే ఒక స్టెప్ మనం ముందుకు వెళ్ళగలం అంటే ఏమైంది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా సెకండ్ స్టాండ్రా అంటే ఏంటి నాలుగు నాలుగు అలారం పెట్టుకున్నాం నొక్కేసిన అలారము మళ్ళీ మత్తులో గడిపోయి ఈ లోపల పాలు వాడుకోలేదు టక్ మన గుర్తొచ్చిన అమ్ము ఇవాళ పరీక్ష ఉందనో ఏదిందనో ద జర్మ్ ఏ జర్మ్ మై ఓన్ కాన్షియస్నెస్ ద వెబ్ ఆఫ్ లైఫ్ నేను అనేటటువంటి ఆ చేతనతో ఉండే అది ఆ ఒక క్షణం ముందు వరకు చీకట్లో ఉంది అజ్ఞానంలో ఉంది అంటే అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్ అనుకోకండి తెలివిహీనత కాదు అక్కడ అవేర్నెస్ లేదు అజ్ఞానం అంటే స్పిరిచువల్ భాషలో ఆ అజ్ఞానము ప్లస్ నేను అనేటటువంటి జ్ఞానము రెండు ఉన్నాయి అక్కడ ఏ స్థితిలో ఉన్నాయి జన్ స్థితిలో ఉన్నాయి అంటే బీజ స్థితిలో ఉన్నాయి ఐదారుగురు పడుకుని ఉన్నారు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు కానీ ఎవరిని మనం పేరు పెట్టి పిలుస్తామో వాడే వేస్తారు ఇంచేత జన్మ స్థితిలో కాన్షియస్నెస్ ఉంది వాడికి ఇది నా పేరు అని ఇది నేను అనేటటువంటి కాన్షియస్నెస్ ఇస్ దేర్ కానీ ఎలా ఉన్నది బీజ రూపంలో ఉంది బీజ రూపంలో ఉన్నటువంటిది బయటికి వస్తే ఈ ఐదు ఇంద్రియాలు ప్లస్ మనసుతో కూడినటువంటి సంస్కారాలు స్వభావం అంటున్నా స్వభావాన్ని తీసుకొచ్చి ఇంద్రియాల్లో కలిపేయకండి కన్నుకి చూసే స్వభావం ఉంది నిద్రలో కూడా అందుకే కళ చూడగలుగుతున్నాం కానీ కళలో చూసినటువంటి స్వభావము బాహ్య జగత్తులో చూస్తున్నటువంటి స్వభావానికి చాలా తేడాలు ఉన్నాయి అంచేత స్వభావ దేర్ ఆర్ ద టూ జర్మ్ ఫాదర్ మదర్ జ్ఞానము అజ్ఞానము నేను అనేటటువంటి అహంకారము నేను శూన్యం అనండి వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఏం పేరు చెప్పినా కష్టం అని చెప్తే సీక్రెట్ డాక్టర్లో దానికి ఏం పేరు పెట్టారంటే దట్ విచ్ కెనాట్ బి నేమ్డ్ సింపుల్ గా తెలిసి భావిస్తారు దాని గురించి మనం ఏం మాట్లాడలే మాట్లాడుకోవద్దు బుద్ధుడు కూడా కొన్ని ప్రశ్నలను అడగొద్దు అన్నాడు ఆనందుడు అని గురించి చెప్పాను కదా అతను కండిషన్ పెట్టాడు బుద్ధుడి దగ్గర నాన్నప్పుడే నువ్వు మాట్లాడాలి తప్ప నేను లేకపోతే మాట్లాడకూడదని ఒకరోజు పొద్దున్నే ఒక అతను వచ్చి భగవంతుడు ఉన్నాడు కదండి అన్నాడు ఉన్నాడయ్యా అన్నాడు మధ్యాహ్నం ఇంకోటి వచ్చాడు బుద్ధుడి దగ్గరికి భగవంతుడు లేడు కదండి అన్నాడు అవునయ్యా లేడు అన్నాడు ఇంకోటి కూడా వచ్చాడు అసలు భగవంతుడి గురించి మనకి ఎందుకండి అన్నాడు అవునయ్యా మనకెందుకు అన్నాడు రాత్రి ఆనంద్ ఏం చేస్తాడంటే కాళ్ళు కొడుతూ బుద్ధుడిని నాకు పెద్ద కన్ఫ్యూజ్ చేసి పారిచోయా ఒకడికేమో ఉందన్నావు ఇంకోటికి లేదన్నావు ఇంకోటికి మనకెందుకన్నా ఇందులో ఏది కరెక్ట్ అన్నాడు నువ్వు అడుగు ప్రశ్న జవాబు చెప్తానన్నాడు ఇంకోళ్ళ ప్రశ్నకి నీకెందుకు అయ్యా జవాబు స్పిరిచువల్ లైన్ లో కూడా మనందరం చేసేటటువంటి ఫాల్ట్ అదే అదర్స్ ఇచ్చినటువంటి ఆన్సర్ మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం నెవర్ డూ దట్ మీకు అనుమానం ఉంటే మీరు అనుమానం నివృత్తి చేసుకోండి మీకు కావాల్సింది చేసుకోండి ఇతరులకు ఇచ్చిన జవాబు మనకు అన్వయం చేసుకోవటం అనేదే అజ్ఞానం అసలు ఫాదర్ మదర్ ద పోల్ హీ వాంట్స్ టు నో బట్ నోస్ వాట్ హీ షుడ్ నాట్ నో అసలు మొత్తం మన ఆధ్యాత్మిక భారతదేశంలో చెప్పేది మాయా అనే పేరుతో ఏంటంటే ప్రపంచం మాయా అని చెప్పటం లేవాళ్ళు ప్రపంచంలో మీరు ఏ జ్ఞానాన్ని పొందుతున్నారో అది అనవసరమైనది, దాని గురించి మీరు పట్టించుకుని అనవసరంగా బుర్రలు బదలగొట్టుకుంటున్నారు, దాన్ని పట్టించుకోకండి అని. ద ఫాదర్ మదర్ వర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జర్మ్. అన్న జర్మీ ఎలా ఉంది? ఇట్ ఈస్ వన్. ద యూనివర్స్ వాజ్ స్టిల్ కన్సీల్డ్ ఇన్ ద డివైన్ థాట్ అండ్ ఇన్ ద డివైన్ బోజం. ఈ ప్రపంచం అంతా కూడా ఇంకా ఆ భగవంతుడి యొక్క ఆలోచనలలో ఉన్నది. ఈ ఆలోచన, ద ప్రాసెస్ ఆఫ్ థింకింగ్, చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటో థాట్ని ఒక చోట నుంచి ఒక చోట పంపిస్తాం, క్లియర్ మైండ్ కాదు, థాట్ ట్రాన్స్ఫరెన్స్ కి ఏదో టెక్నికల్ వర్డ్ ఉంది. సరే, వాట్ ఎవరికి మీ మనస్సును నేను చదవగలగటం, టెలిపతి, తెలిపతి మౌనం వ్యాఖ్య. నిజంగా తెలిపతి ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. ఇఫ్ యు నో హౌ టు అండర్టేక్ ఇట్ ద ప్రాసెస్, ఎలా స్టార్ట్ చేయాలి అని ఆ హింట్ ఇక్కడ ఇస్తున్నాడు. అండ్ స్టిల్ కన్సీల్డ్ ఇన్ ద డివైన్ థాట్ అండ్ ఇన్ ద డివైన్ బోజన్. దివ్యమైనటువంటి ఆలోచనలకి మనం వెళ్ళగలిగితే, అండ్ ద డివైన్ బోధం భగవంతుడి యొక్క హృదయంలోకి వెళ్ళగలిగితే, రెండు స్టెప్స్ చెప్పాడు అక్కడ. ఇందాక పైన చెప్పిన దీస్ టూ ఆర్ ద జర్నీ, ఆలోచనలు ఒకటి, హృదయం ఒకటి. ఆలోచనలు, హృదయం, ఇవి రెండు ఒకటి అయినప్పుడు, దీస్ టూ ఆర్ ద జర్న్ అండ్ ద జర్న్ ఈజ్ వన్, ద యూనివర్స్, ఇవి రెండు కలిస్తే, ఈ రెండు కలిస్తే, ఏంటి రెండు, ఆలోచనలు, హృదయం, రెండు కలిస్తే ఎక్కడ కలవాలి? ఇన్ ద డివైన్ థాట్ అండ్ ఇన్ ద డివైన్ బోధం. ఏమవుతుంది? ద అవేకనింగ్ ఆఫ్ ద కాస్మాస్. ఇక్కడికి ఆపుతాం ఇవాళ, థర్డ్ స్టాండ్ గా విల్ కంటిన్యూ టుమారో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయా. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతః శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సీక్రెట్ డాక్షన్ యొక్క మ్యాక్సిమం బెనిఫిట్స్ కి మూడు ఎక్సర్సైజెస్ చెప్పాను నేను. యూ ప్లీజ్ డూ కంటిన్యూ ఇట్. నిరంతరము మీకు నచ్చినటువంటి నామము, శ్వాసని గమనించుట, ఫ్లాష్ బ్యాక్, ఈ మూడు మీరు చేసుకుంటూ ఉంటే చాలా లాభాలు వస్తాయి. అందులో మీరు టైం ఏమీ వేస్ట్ చేయకుండా, మీరు వేరుగా ఒక భగవంతుడి దగ్గర కూర్చోవాలి కాబోలు, బొట్టు పెట్టుకోవాలి కాబోలు, డ్రెస్ వేసుకోవాలి, నథింగ్ బెయింగ్. ఖాళీగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు నామాన్ని కంటిన్యూస్గా చేసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు మంచం మీద పడుకున్నాక తల తలగడ మీద పెట్టినచ్చి బ్యాక్ రండి. ఎంతవరకు బ్యాక్ రావాలి? పొద్దున్న నిద్ర లేచినంత వరకు. ఇక్కడ ఆపేయండి. ఆపేశాక శ్వాస లోపలికి వెళ్తుంది, శ్వాస బయటకు వస్తుంది, దాన్ని అబ్జర్వ్ చేయండి. స్వభావాత్ అంటే ఏంటో అర్థం జరుగుతుంది మీకు. బీజంలోకి వెళ్ళిపోవటం, లయం అయిపోవటం, మళ్ళా బీజం నుంచి బయటకు రావటం, జరిగేది అంతే మొత్తం సీక్రెట్ డాక్షన్. ప్రళయము, లీనం అయిపోవటము, మళ్ళా సృష్టి ఏర్పడటము. మీ యొక్క మొత్తము ఫిజికల్ లైఫ్ పడుకునేటప్పుడు లీనం అయిపోతుంది, బీజ రూపంలో వెళ్ళిపోతుంది. మళ్ళా మీరు నిద్ర లేచినప్పుడు మళ్ళా మొత్తం సృష్టి అప్పుడు ఎలా జరిగిందో అలాగే జరుగుతుంది. అందుకే ఒక బంగారం ముక్కను తెలుసుకుంటే మొత్తం బంగారం గురించి ఎలా తెలుస్తుందో, ఒక మట్టి యొక్క స్వభావాన్ని తెలుసుకుంటే మట్టి గురించి మొత్తం ఎలా మనం తెలుసుకోగలుగుతాము. మన యొక్క స్వభావాన్ని తెలుసుకుంటే, స్వభావాన్ని తెలుసుకోవటానికి దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, క్యాచ్ యువర్ బ్రెత్, మొత్తం స్వభావం అక్కడ ఉంది. కాలము కాల గణన కూడా మీ శ్వాస బట్టే ఉంది. మన హ్యూమన్ లైఫ్ 100 ఇయర్స్ అని ఎందుకు అంటున్నాం అంటే, మన బ్రీదింగ్ నిమిషానికి 21,600, నిమిషానికి 4 సార్లు గాలి పీల్చేటటువంటి ఏనుగు 500 ఇయర్స్ బతుకుతోంది, నిమిషానికి 35 సార్లు గాలి పీల్చేటటువంటి జంతువులు 15 ఏళ్లే బతుకుతున్నాయి. సో ద మొత్తం స్వభావ ఈజ్ ఇన్ ద బ్రెత్. అంచేత శ్వాసని చూస్తూ నిద్రపోండి. ఏ బిందువు దగ్గర మీరు లయం అవుతున్నారు మీకే తెలుస్తుంది, బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇట్ ఈస్ న్యాచురల్, ఇట్ ఈజ్ యువర్ స్వభావార్థ.